ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
రైతు సోదరులకి మా నమస్కారాలు. ఈనాటి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చేను కబుర్ల కార్యక్రమంలో విత్తన శుద్ధి ఆవశ్యకత అనే అంశంతో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులుగా మీ ముందుకు వచ్చాము. వ్యవసాయ అధికారి, రైతులుగా ఎల్లమ్మ, సుజాతమ్మ, లక్ష్మమ్మ వారి మధ్యన జరిగే సంభాషణే ఈరోజు కార్యక్రమంలో ముఖ్య భాగం.
ఏం సుజాతమ్మ, అంత దిగాలుగా ఉన్నావు, ఏం సంగతి?
ఏం చెప్పమంటావా లక్ష్మమ్మ, పంట వేసినా కొన్ని రోజులకే ఏదో ఒక రోగంతో ఎదుగుదల తగ్గిపోతుంది.
అవునా సుజాతమ్మ, నీకు కూడా గట్లనే అయిందా?
అవును లక్ష్మమ్మ, మీ పంటకు కూడా అలానే వచ్చిందా?
అవును సుజాతమ్మ, నా పంటకి కూడా వేసిన కొన్ని రోజులకే రోగాలు వస్తే ఏవో మేడం దగ్గరికి పోతే ఏదో మందు రాసిచ్చింది, దానితో విత్తన శుద్ధి చేసి విత్తుకున్నాను. పోయిన ఏడాది కంటే ఇప్పుడు మెరుగ్గానే ఉంది.
అవునా, ఏం మందు లక్ష్మమ్మ, జర నాకు కూడా చెప్పావా?
ఏమో సుజాతమ్మ, నాకు గుర్తుకులేదాయే, పద ఏవో మేడం దగ్గరికి వెళ్లి రాపిచ్చుకొని వద్దాం.
పద లక్ష్మమ్మ, పోదాం.
నమస్తే
మేడం.
నమస్తే లక్ష్మమ్మ, ఇప్పుడు పంట ఎలా ఉంది?
మీరు చెప్పినట్టు విత్తన శుద్ధి చేస్తే పోయినసారి కంటే ఇప్పుడు కొంచెం మెరుగైంది మేడం. ఈ సుజాతమ్మకి కూడా అదే సమస్య వచ్చింది మేడం, అందుకే మీ దగ్గరికి తీసుకువచ్చాను.
విత్తన శుద్ధి గురించి మీ రైతులందరికీ అవగాహన కల్పిద్దామని నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను. పదండి, గ్రామ పంచాయతీ దగ్గర అందరూ సమావేశమయ్యి విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి వివరిస్తాను.
మేము వెళ్లి అందరినీ సమావేశపరుస్తాము.
అట్లాగే, మీరు వెళ్ళండి, నేను వస్తాను.
మేడం, మీరు చెప్పినట్లే అందరూ సమావేశమయ్యారు.
ఇక్కడ ఉన్న రైతులందరికీ నమస్కారం. నేను మీ అందరికీ విత్తన శుద్ధి ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడికి వచ్చాను.
విత్తన శుద్ధి ఏంది మేడం, అది అవసరం అంటారా? ఇప్పట్లో ఎవరు పాటిస్తున్నారు మేడం?
చాలా మంది రైతులు విత్తన శుద్ధి మీద అవగాహన లేక సరిగ్గా పాటించడం లేదు. విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేయాలి.
అవునా మేడం, ఎందుకంటారు?
ఇప్పుడు విత్తు కొద్ది పంట అంటారు, అయితే ఎంతటి నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసుకున్నప్పటికీ వాతావరణం ప్రభావం వల్ల, విత్తు ద్వారా, నేల ద్వారా రోగాలు వ్యాప్తి చెందడం వలన ఏదో ఒక చీడపీడ ఆశించి పంటను చుట్టేస్తుంది.
కోత అనంతరం నేలను బాగా దున్నిన తర్వాతే కదా విత్తుకుంటాం, అయినా కూడా రోగాలు వచ్చే అవకాశం ఉందంటారా మేడం?
అవును ఎల్లమ్మ, ఈ నేల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
ఏంది మేడం, నేల ద్వారా వ్యాపించే రోగాలకు విత్తన శుద్ధికి ఏం సంబంధం ఉందంటారు మేడం? ఏం సమజైత లేదు.
అవును ఎల్లమ్మ, సంబంధం ఉంది. ఎలా అంటే, విత్తన శుద్ధి చేసిన తర్వాత మొక్కలు నేలలో వేసినప్పుడు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ విత్తనాలు శీలింద్ర భారాన పడవు.
ఎందుకు మేడం ఖర్చుదండగా, ఎన్ని మందులని వాడమంటారు?
గోరుతో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవడం ఎందుకు సుజాతమ్మ? విత్తన శుద్ధి కూడా అలాంటిదే.
అంతే అంటారా మేడం?
ఈ విత్తన శుద్ధి మనుషులకు ఇచ్చే టీకా లాంటిది. విత్తన శుద్ధి ద్వారా తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను అరికట్టవచ్చు. అంతేకాదు, విత్తన పైభాగంలో లోపల ఆశించే శిలీంధ్రాలను తొలగిస్తుంది.
విత్తన శుద్ధి ద్వారా అన్ని లాభాలున్నాయంటారా మేడం?
అవును ఎల్లమ్మా, మీరు విత్తన శుద్ధి చేయడం వల్ల సస్యరక్షణ మందులపై పెట్టే ఖర్చు శ్రమ కూడా తగ్గుతుంది.
అయితే ఇప్పుడు విత్తన శుద్ధి చేస్తే తర్వాత మందులు వాడే అవసరం అదంటారా?
అవును సుజాతమ్మా, అంతేకాదు, పంట పెరిగిన తర్వాత నివారణ చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే దీన్ని అరికట్టుకోవడం మేలు.
అవునా మేడం?
హా, అంతే కదా, ఆదిలోనే అంశపాదుల ఆరంభంలోనే పంటపై చీడపీడలు దాడి చేస్తే ఇక పంట చివరిగా వచ్చేసరికి దిగుబడిపై ఆశలు వదులుకోవాల్సిందే.
మరి ఇప్పుడు ఏం చేయమంటారు మేడం?
ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సాగు ఆరంభంలో వచ్చే చీడపీడల నుండి రక్షణ కవచంలా పనిచేసే విత్తన శుద్ధిని పాటించాలి.
మరి ఆ విత్తన శుద్ధి ఎట్లా చేయాలంటారు మేడం? ఏం మందులు వాడాలంటారు?
కేవలం తెగుల మందులే కాకుండా పురుగుల మందులు, జీవ నియంత్రణ మందులు లేదా జీవన ఎరువులను కూడా వాడాలి.
ఈ జీవ నియంత్రణ మందులు ఏంటి మేడం?
అంటే మీకిప్పుడు సూడోమోనాస్ ట్రైకోడర్మా విరిడే అని ఉంటాయి. ఇవి వాడడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందవచ్చు.
మరి ఇవి దొరుకుతాయి అంటారా మేడం?
హా, తప్పకుండా దొరుకుతాయి. ఏ వ్యవసాయ శాఖ వాళ్ళు లేదా మన హైదరాబాద్ లో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలలో కూడా దొరుకుతాయి.
అలాగా మేడం, మరి అన్ని పంటలకు ఇవే వాడాలా మేడం?
కాదు కాదు సుజాతమ్మ, విత్తన శుద్ధి అనేది పంట పండకు వాడే మందు వేరుగా ఉంటుంది.
మరి పంట పంటకు వివరంగా మీరే చెప్పండి మేడం.
హా, మన ఊరిలో పండించే ముఖ్య పంటల విత్తన శుద్ధి గురించి వివరిస్తాను.
అలాగే మేడం, చెప్పండి.
ముందుగా వరి విషయానికి వస్తే, విత్తనం ద్వారా సంక్రమించే తెగుల నివారణకి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ అంటే బావిస్టిన్ అనే రూపంలో మార్కెట్ లో దొరుకుతుంది. ఇది 1 ఎకరానికి 75 గ్రాముల చొప్పున తడి చేసి 24 గంటల తరువాత నారుమడిలో చల్లుకోవాలి.
ఏం మందు మేడం?
కార్బెండజిమ్ అంటే బయట బావిస్టిన్ అని దొరుకుతుంది.
అయితే ఈ మందును 24 గంటల వరకు కలిపి ఉంచితే సరిపోతుందా మేడం?
సరిపోతుంది.
మరి దమ్ము నారుమల్లకి ఏం చేయమంటారు మేడం?
దమ్ము నారుమల్లకి కూడా బావిస్టిన్నే వాడాలి. కాకపోతే 1 ఎకరానికి 25 లీటర్ల నీటిలో 25 గ్రాముల బావిస్టిన్ని కలిపిన ద్రావణంలో 1 ఎకరానికి సరిపడ విత్తనాన్ని నానబెట్టి తర్వాత 24 గంటలు మండె కట్టుకుని ఆ మొలకలను దమ్ము నారుమడిలో చల్లుకోవడం మంచిది.
అవునా మేడం, ఇంతకు ముందు జీవ నియంత్రణ మందులు అన్నారు, మరి వాటితో ఎలా విత్తన శుద్ధి చేసుకోవాలి?
వరిలో వాడే జీవ నియంత్రణ మందుల విషయానికి వస్తే సూడోమోనాస్ తో విత్తన శుద్ధి చేయాలి. అంటే 1 ఎకరానికి వాడే విత్తనాలకు 200 గ్రాముల సూడోమోనాస్ ను పట్టించి తరువాత వరి పొలంలో చల్లుకోవడం మంచిది.
అంటే 25 కేజీల విత్తనానికి 200 గ్రాముల సూడోమోనాసా మేడం?
అవును, అంతే సుజాతమ్మ.
మరి పట్టించింది ఎంతసేపు ఉంచమంటారు మేడం?
పట్టించిన వెంటనే విత్తుకోవచ్చు.
సరే మేడం, మీరు చెప్పినట్లే విత్తన శుద్ధి చేసి చూస్తాం.
హా, తప్పకుండా చేయండి. ఆ తరువాత ఫలితాన్ని చూడండి. మరి మన ఊరిలో బాగా వేసే మొక్కజొన్న విషయానికి వస్తే,
మొక్కజొన్నకి కూడా విత్తన శుద్ధి చేయాలా మేడం?
హా, మొక్కజొన్నలో లభించే సంకరజాతి రకాలకు విత్తన శుద్ధి చెయ్యక్కర్లేదు, అవి విత్తన శుద్ధి చేసే వస్తాయి.
అయితే ఇప్పుడు విత్తన శుద్ధి వడ్డంటారా మేడం?
వాటికి కాకుండా ఒకవేళ చేసుకోవాల్సి వస్తే 1 ఎకరానికి సరిపడే విత్తనంలో 15 గ్రాముల మ్యాంకోజెబ్ అంటే ఇండోఫిల్ M45 అని దొరుకుతుంది. ఈ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి. మందు పేర్లు మళ్లీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మ్యాంకోజెబ్ అంటే ఇండోఫిల్ M45. ఇది 15 గ్రాములు మందును కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి.
మరి మాది పత్తి పంట మేడం, దానికి ఏం చేయమంటారు?
పత్తిలో లభ్యమయ్యే హైబ్రిడ్ విత్తనాలకు ఇమిడాక్లోప్రిడ్ అంటే గౌచో మందుతో విత్తన శుద్ధి చేసే వస్తుంది.
అయితే విత్తన శుద్ధి అక్కర్లేదంటారా మేడం?
చెయ్యాలి సుజాతమ్మ, వీటికి తెగులు వ్యాపించే అవకాశం ఉంది. అందుకని జీవ నియంత్రణ మందులతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
జీవ నియంత్రణ అంటే ఇంతకు ముందు మీరు చెప్పిందేనా మేడం?
అవును సుజాతమ్మ, బానే గుర్తుంది. హైబ్రిడ్ రకాలకైతే ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడే లేదా 10 గ్రాముల సూడోమోనాస్ తో విత్తే ముందు కొంత జిగురు కలిపి విత్తన శుద్ధి చేయాలి.
అయితే విత్తన శుద్ధి చేసి వస్తున్నప్పటికీ జీవ నియంత్రణ మందులతో విత్తన శుద్ధి చేయమంటారా మేడం?
హా సుజాతమ్మ, ఎందుకంటే దీని వలన పంట తొలి దశలో ఆశించే పురుగులు తెగుళ్ల నుండి రక్షింపబడుతుంది.
మరి విత్తన శుద్ధి చేయకుండా వచ్చే రకాలకి ఏం చేయమంటారు మేడం?
హా, విత్తన శుద్ధి చెయ్యని ఏదలా ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి మొదట ఇమిడాక్లోప్రిడ్ అంటే కాన్ఫిడార్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది 10 గ్రాములు లేదా గౌచో 10 మిల్లీలీటర్లు. దీనితో పాటు 20 గ్రాముల ట్రైకోడర్మా విరిడే లేదా 20 గ్రాముల సూడోమోనాస్ తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
మళ్ళా ఒకసారి చెప్పండి మేడం.
కాన్ఫిడార్ అంటే ఇది 10 గ్రాములు లేదా గౌచో 10 మిల్లీలీటర్లతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
మేము 2 ఎకరాలు పసుపు వేశాం మేడం. వేసిన నెలకే ఏదో ఒక రోగంతో దిగుబడి తగ్గిపోతుంది. మరి వీటికి ఏం చేయమంటారు మేడం?
పసుపు కొమ్మలకి కూడా విత్తన శుద్ధి చేయాలి.
అలాగే మేడం, మరి ఏం మందు వాడమంటారు మేడం?
వీటికి విత్తన దుంపలను 2 కేజీల మ్యాంకోజెబ్ అంటే ఇండోఫిల్ రూపంలో దొరుకుతుంది లేదా కార్బెండజిమ్ బావిస్టిన్ ఇది 1 కేజీ లేదా మీకు బాగా తెలిసిన మోనోక్రోటోఫస్ 1500 మిల్లీలీటర్ ఎకరానికి సరిపడే తల్లి దుంపలతో కలిపి వాటికి సరిపడే మోతాదుగా నీళ్లు పోసి నానబెట్టాలి. తరువాత నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి.
ఏంది మేడం ఈ మందుల పేర్లు, నోరు తిరగట్లేదాయే.
మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా విను సుజాతమ్మ. మ్యాంకోజెబ్ అంటే ఇండోఫిల్ రూపంలో దొరుకుతుంది. ఇది 2 కేజీలు ఎకరానికి లేదా కార్బెండజిమ్ అంటే బావిస్టిన్ ఇది 1 కేజీ ఎకరానికి లేదా మీకు బాగా తెలిసిన మోనోక్రోటోఫస్ ఇది 1500 మిల్లీలీటర్లు ఎకరానికి. దీని వలన శిలీంధ్రాలు మరియు పురుగుల బాధల నుండి రక్షింపబడుతుంది.
మరి పెసళ్లు లేదా మినుములకు విత్తన శుద్ధి చేయాలంటారా మేడం?
ఆ, వీటికి కూడా విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి.
అలాగా మేడం, మరి వాటికి ఏం మందులు వాడాలి అంటారు?
పెసర్లు మినుములకు ఇమిడాక్లోప్రిడ్ అంటే గౌచో 1 ఎకరానికి 40 మిల్లీలీటర్లు ఇది 8 లీటర్ల నీటిలో కలిపి లేదా మోనోక్రోటోఫస్ 40 మిల్లీలీటర్లు దీన్ని 8 లీటర్ల నీళ్లలో కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. దీని వలన 15 నుంచి 25 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బాధ నుండి రక్షించుకోవచ్చు. పెసర్లు మినుములలో జీవ నియంత్రణ మందు విషయానికి వస్తే రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి. ఇది మొదటిసారి పంటను పొలంలో సాగు చేసినప్పుడు తప్పనిసరిగా పట్టించాలి. దీన్ని 200 గ్రాముల రైజోబియం ని 1 ఎకరానికి సరిపడే విత్తనాలకు బాగా కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
ఆ మందుతోటి ఈ రైజోబియం కల్చర్ ను కలపమంటారా మేడం?
కాదు, మొదట శీలీంద్ర నాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత రైజోబియం ని విత్తనానికి పట్టించాలి.
ఎంతసేపు ఆరబెట్టమంటారు మేడం?
2 గంటలు ఆరబెట్టి తర్వాత పొలంలో విత్తుకోవాలి. ఈ విధంగా మీరు విత్తుకునే ప్రతిసారి విత్తన శుద్ధి చేయడం వల్ల పంట మొదటి దశలో వ్యాపించే చీడపీడలు రోగాలు తెగుళ్ల నుండి విముక్తి పొందవచ్చు. మనము పెసర్లు మినుములకు వాడే రైజోబియం కల్చర్ ను సోయా చిక్కుడికి కూడా వాడచ్చు.
విత్తన శుద్ధి చేయకుండానే రైజోబియం ని వాడచ్చా మేడం?
లేదు లేదు, విత్తన శుద్ధి చేశాకే రైజోబియం ని వాడాలి. దీనికి కార్బెండజిమ్ అంటే బావిస్టిన్ ఎకరానికి సరిపడ విత్తనానికి 25 గ్రాములు పట్టించాలి. దీనితో పాటు 37.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ అంటే గౌచోని 1 ఎకరానికి సరిపడ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.
అలాగా మేడం, ఈసారి అయితే ప్రయత్నించి చూస్తాం.
ప్రయత్నం కాదు, తప్పనిసరిగా చెయ్యండి. దాని తర్వాత ఫలితం మీరే చూస్తారు కదా.
సరే మేడం, ఇవాళ మాకు మీరు ఎన్నో విషయాలని తెలియజేశారు, మీకు మా కృతజ్ఞతలు.
రైతులందరికీ విత్తన శుద్ధి లేదా మందులు చల్లేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా చేతులకు గ్లౌజులు వేసుకోండి. మనం తినే ఆహారం విషపూరితం కాకుండా ఉంటుంది. మాస్కును తప్పనిసరిగా ధరించాలి. దీని వలన మన ఊపిరితిత్తులకు సమస్య కాకుండా ఉంటుంది. పొడుగు చేతులు ఉన్న దుస్తులను ధరించాలి. దీని వలన దురద కలగకుండా ఉంటుంది. మందులను స్ప్రే చేసేటప్పుడు నీళ్లు త్రాగడం, ఆహారం తినడం లాంటివి చేయొద్దు. ఈ మందులను లేదా రసాయనాలను కట్టెను ఉపయోగించి కలుపుకోవాలి. అలాగే ఈ కలిపిన డబ్బాలను నీటి కాలువల దగ్గర పడేయరాదు. మందులను చల్లేటప్పుడు వాతావరణం తేమ శాతం, గాలి అనుకూలంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే దీని వలన మొక్కపై ప్రభావం ఉంటుంది. మందుల డబ్బాలను చిన్నపిల్లలకి దూరంగా పెట్టాలి.
రైతులందరికీ మా ఈ కవిత్వం అంకితం. ఒక మెతుకు పుట్టించడానికి రైతు పడే కష్టం, బిడ్డను పుట్టించడానికి తల్లి పడే పురుట నొప్పులకి ఏమాత్రం తీసిపోదు. మనుషులందరూ భూమి మీద తిరుగుతారు అంతే, రైతు మాత్రమే భూమిని భుజాలపై మోస్తాడు. ఎవరెంత ఎత్తుకు ఎదిగినా నేల మీదే ఆధారపడి ఉండాలి. నేల మాత్రం రైతు మీద ఆధారపడే ఉంటుంది. రాజెప్పుడు రైతు అవ్వలేడు, కాని రైతెప్పుడు రాజే.
రైతన్నకి మా జోహార్లు.
ఈ వారం మన చేను కబుర్లలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
వర్షాకాలం వచ్చేసింది. వాన తనతో పాటు కొంత హాయి, కొంత చిరాకు, కొంత అనారోగ్యాన్ని కూడా తీసుకొస్తుంది. మరి ఈ కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించవలసిన ఆహారపు అలవాట్లు ఏంటో ఒక్కసారి చూద్దామా? ఈ కాలంలో ముఖ్యంగా అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే దోమల బెడద, వీటికి మాత్రం ఇది హనీమూన్ సీజన్ అనే చెప్పాలి. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చేస్తుంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంటికి చుట్టుపక్కల ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి తరచు చేతులను సబ్బుతో కడుక్కోవాలి. సాధారణంగా చాలా మందికి ఈ కాలంలో యాంటీబయాటిక్స్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఇది మరీ అంత మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. వీటికి బదులు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఈ కాలంలో పెరిగే బ్యాక్టీరియాల కారణంగా హ్యూమిడిటీ పెరిగి శరీర ఉష్ణోగ్రత పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఫలితంగా కామెర్లు, మలేరియా, టైఫాయిడ్, కలెరా, దగ్గు, జలుబు, జ్వరం, ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అధిక ఫైబర్ ఉన్న బార్లీ, గోధుమ, బియ్యం, ఉసిరి వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి తొందరగా జీర్ణమవడమే కాకుండా శరీరంలోని జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. ప్రకృతి ఆయుర్వేదాలైన అశ్వగంధ, గుడుచి, కేసర్ వంటి అధిక రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి ఒత్తిడిని పారుదోలుతాయి. తాజా పండ్లు, పచ్చడి కూరగాయలు వంటివి తీసుకోవడం మంచిది. వర్షాకాలంలో ఆరోగ్యానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. ముఖ్యంగా కుంటల్లో నీరు నిలబడటం వల్ల దోమలు, ఈగలు గుడ్లను పెట్టి సంతతిని వృద్ధి చేయడం వల్ల ఈగలు, దోమలు బాగా పెరిగి వాటితో పాటు రోగాలను కూడా తీసుకువస్తాయి. వర్షాకాలంలో ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు విజృంభిస్తాయి. అంతేకాకుండా దోమల వలన డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు కూడా విజృంభిస్తాయి. ఈ విధమైన వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. మురికి నీటి గుంటలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నీరు ఎక్కువగా నిల్వ అయినట్టయితే వాటిపై కిరోసిన్, దోమల మందులు వంటివి చల్లటం వల్ల దోమలు సంతాన వృద్ధి కాకుండా నశిస్తాయి. పాత టైర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. నీరు తాగి పడేసిన కొబ్బరి బోండాలు వంటి వాటిలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ దోమలకు పిల్లలు పెట్టడానికి ఎంతో ఉపయోగపడతాయి. అదే విధంగా వర్షాకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే చాలా మంచిది. బయట బల్ల మీద లభించే ఆహారాన్ని తినకపోవడం చాలా ఉత్తమం. అదే విధంగా హోటళ్లలో లభించే బిర్యానీ వంటివి తీసుకున్నా వెంటనే తినడం మంచిది. ఫ్రిడ్జ్ లో నిల్వ చేసి మరలా వేడి చేసి తినకూడదు. వర్షంలో తడవకుండా ఉండటానికి గొడుగు కాని, రెయిన్ కోట్ కాని ఉపయోగించాలి. వర్షంలో తడవడం వల్ల జలుబు చేసి అది వైరల్ ఫీవర్ గా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో తడిచిన వెంటనే తలస్నానం చేసి తల తుడుచుకోవాలి. తర్వాత వేడిగా పాలు కాని గ్రీన్ టీ కాని తీసుకుంటే చాలా మంచిది. వర్షాకాలంలో వేడివేడి సూప్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఒకవైపు చినుకులు పడుతూ ఉంటే వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది. అటువంటప్పుడు బయట ఆహారం కాకుండా ఇంట్లో తయారు చేసుకుని తినడం మంచిది. వేడివేడిగా మిరపకాయ బజ్జీలు గాని పకోడీలు గాని తయారు చేసుకుని ఇంటిల్లి పాది కలిసి ఆరగిస్తే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా బావులు చెరువులలో నీరు కలుషితం కావటం వల్ల కామెర్లు వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కాచి చల్లార్చి వడబోసిన నీటిని తీసుకోవడం చాలా మంచిది. పిల్లలకు వర్షం అంటే చాలా ఇష్టం. వాన నీటిలో కాగితపు పడవలు చేసి ఆడుకోవటానికి ఎంతో ఇష్టపడతారు. కాని అలా ఆడేటప్పుడు వారి తల తడవకుండా ఉండేటట్లు జాగ్రత్త తీసుకోవాలి. చంటి పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారికి తినిపించే ఆహారం ఏదైనా కొంచెం గోరువెచ్చగా ఉండగానే తినిపించడం మంచిది. చలిగాలి తగలకుండా స్వెటర్ టోపీ లాంటివి వాడటం చాలా మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి అనారోగ్యం బారిన పడటం తప్పదు. అటువంటప్పుడు డాక్టర్ని వెంటనే సంప్రదించాలి. వర్షాకాలంలో తినకూడని కొన్ని ఆహార పదార్థాలు. వర్షాకాలం ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. అందుకు గాను తినే ఆహారం విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అయితే వానలు జోరున కురుస్తుంటే వేడివేడి పకోడీలో బజ్జీలో పునుగులో వంటివి తినాలనిపిస్తుంది. నిజానికి వర్షాకాలంలో ఈ ఆహార పదార్థాలను అస్సలు తినకూడదట. మరి ఇంకా ఏ ఆహారాలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రై చేసిన ఆహారం. బాగా వేయించి ఫ్రై చేసిన ఆహార పదార్థాలను ఈ కాలంలో అస్సలు తినకూడదు. ఎందుకంటే వర్షాకాలంలో వాతావరణం తేమతో కూడుకుని ఉంటుంది. అలాంటప్పుడు మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలాంటప్పుడు ఫ్రై చేసిన ఆహారం తింటే ఇక అజీర్తి సమస్య వస్తుంది. దాంతో అది గ్యాస్ అసిడిటీకి దారి తీస్తుంది. అందుకే ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. చేపలు. వర్షాకాలంలో మానవ జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఈ కాలంలో చేపలను తింటే వాటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ప్రోటీన్లు బలహీనమైన మన జీర్ణ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. అదీ కాక వర్షాకాలంలో చెరువులు నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. అలాంటప్పుడు చేపలను తింటే టైఫాయిడ్ డయేరియా జాండీస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. ఆకుకూరలు. ఈ కాలంలో పొలాల్లో పురుగుల మందులు ఎక్కువగా జల్లుతుంటారు. అలాంటప్పుడు ఆకుకూరలను తింటే వాటిలో ఉండే బ్యాక్టీరియా క్రిములు మన కడుపులో చేరే అవకాశం ఉంటుంది. అందుచే వీలైనంత ఎక్కువగా వీటికి దూరంగా ఉంటే మంచిది. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యానికి జాగ్రత్తలు. చినుకు పడితే చాలు, చిన్నారులకు జలుబు దగ్గు అంటూ రకరకాల సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగునీళ్లు వర్షపు నీళ్లు తాకి పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రిమి కీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేవి పిల్లల ఆరోగ్యం మీదే కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం అలవాట్లపై చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వైరస్ దాడి మొదలవుతుంది. స్కూల్ కి వెళ్తున్నప్పుడు ఆడుకుంటున్నప్పుడు వర్షంలో తడవడం లేదా వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు పిల్లలు. అలాంటప్పుడు వాళ్లకు ఎంజాయ్మెంట్ ఇస్తూనే ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలం తీసుకొచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం. కాచిన నీళ్లు. వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ కాబట్టి కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి. బయట దొరికే మజ్జిగ నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. అలాగే ఐస్ కుల్ఫీ వంటి వాటికి దూరంగా పెట్టాలి. పండ్లు. వర్షాకాలంలో ఎక్కువగా దొరికే బొప్పాయి దానిమ్మ నేరేడు యాపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్రెష్ అండ్ హాట్ గా పిల్లలకు ఏ పూటకు ఆ పూట వండి పెట్టడం మంచిది. ఉదయం రాత్రి వేడివేడిగా వండి తినిపిస్తే మంచిది. చాలా మంది తల్లులు మొలకెత్తిన గింజలు పిల్లలకు ఇస్తుంటారు, కాని వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచిది. అలా ఇవ్వడం కంటే ఉడకబెట్టి ఇస్తే మేలు. జాకెట్. స్కూల్కి వెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా రెయిన్ జాకెట్ వేయడం మంచిది. పాదాలు కూడా వర్షపు నీటిలో తడవకుండా వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. శుభ్రంగా ఆడుకోవడం, అది ఇది ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులు బ్యాక్టీరియా వైరస్లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు చేయాలి. ఫాస్ట్ ఫుడ్, పిల్లలకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కి వానాకాలంలో గుడ్ బై చెప్పాలి. ఇవి అనారోగ్య కారకాలు. ఈ కాలంలో పిల్లలకు పెట్టే ఆహారంలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం ఎలా పొందాలో చూద్దాం ఇప్పుడు. ఈ చిట్కాలు 1వ నెల పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ల వరకు పనిచేస్తాయి. పిల్లలకు జలుబు చేసినప్పుడు ఆయిల్ మసాజ్ చేయాలి. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వలన పిల్లల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెలో కొంచెం ఆవనూనె వేసి అది వేడెక్కాక అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచివేయాలి. అందులోనే కొంచెం వాము, కొద్దిగా మెంతులు వేసి కాచాలి. అది చల్లారాక పిల్లలకి బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. గోరువెచ్చని నీటితో ఆవిరి పట్టాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి దాంట్లో కొన్ని తులసి ఆకులు వేసి ఆ నీటిని మరిగించాలి. అవి మరుగుతుండగా ఆ గిన్నె మీద మూత పెట్టాలి. అవి మరిగాక ఆ మూత తీసి దాని నుంచి వచ్చే ఆవిరిని పీల్చడం వల్ల కొంచెం ఉపశమనం ఉంటుంది. పిల్లలకి గోరువెచ్చని నీటితో స్నానం చేపించడం వలన జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒక ప్యాన్ లో కొన్ని దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయించి తర్వాత అందులోనే కొంచెం వాముని కూడా వేయించి ఆ రెండిటిని ఒక క్లాత్ లో వేసి మూట కట్టి పిల్లలను పడుకునే దగ్గర తలగడ కింద ఉంచాలి. ఆ వాసన పీల్చడం వలన చాలా వరకు జలుబు తగ్గుతుంది. వాళ్ళు పడుకునేటప్పుడు తల కొంచెం ఎత్తుగా పెట్టి నిద్రపుచ్చాలి. పడుకునే ముందు కొంచెం విక్స్ తీసుకుని పిల్లల ఛాతి మీద రాసి పడుకోబెడితే ఫ్రీగా శ్వాస తీసుకుంటారు. గోరువెచ్చని సూప్స్ తాగాలి. ఎక్కువగా విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లను ఇవ్వాలి. విన్నారు కదా శ్రోతలు, ఇటువంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ వర్షాకాలాన్ని ఆస్వాదించండి. వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వరి పంట ఎక్కువగా తీసుకునే పోషకం ఏది? ఏ ఫాస్ఫరస్, బి నైట్రోజన్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి నైట్రోజన్. గత వారం రెండో ప్రశ్న, ఏ పంట గాలిలోని నైట్రోజన్ను తనకు కావాల్సిన రూపంలోకి మార్చుకుంటుంది? ఏ వరి, బి వేరుశనగ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి వేరుశనగ. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపినవారు బి భవానీ పాకాల, డాక్టర్ స్వరూప దొమల్గూడ, వి నాగేశ్వరరావు నర్సాపురం, భిక్షపతి గుమ్మడిదల, చెర్ల రాంబాబు వరంగల్, జిఎస్ దేవి జోగిపేట. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపినవారు డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్. వీరందరికీ మా చేను కబుర్ల తరపు నుండి అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, వరిలో ఇనుపధాతు లోపం కనిపించినప్పుడు ఏ మందు పిచికారీ చేయాలి? ఏ అన్నబేది, బి పొటాష్. ప్రశ్న మరోసారి, వరిలో ఇనుపధాతు లోపం కనిపించినప్పుడు ఏ మందు పిచికారీ చేయాలి? ఏ అన్నబేది, బి పొటాష్. ఈ వారం రెండవ ప్రశ్న, ఆరుతడి పద్ధతిలో వరి సాగులో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకోవాలి? ఏ 5 రోజులకు ఒకసారి, బి 7 రోజులకు ఒకసారి. ప్రశ్న మరోసారి, ఆరుతడి పద్ధతిలో వరి సాగులో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకోవాలి? ఏ 5 రోజులకు ఒకసారి, బి 7 రోజులకు ఒకసారి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.